ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఇద్దరి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం వినే ముందు, దయమేడు అనే తండ్రి, నీ కృపను మాకు అనుగ్రహించండి. మీరు మాకు ఇచ్చేటువంటి ప్రతి వాక్యమును ప్రభువా మేము జాగ్రత్తగా ఆలకించి మా హృదయంలో ప్రభువా దాన్ని భద్రపరచుకొని నీకు వాక్యమునకు విధేయులమై బ్రతికేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. ఈ ఉదయకాలం మందు ప్రభువా మీ సన్నిధిని సహాయమును మాకు మెండుగా అనుగ్రహించండి. మీ వాక్యం ప్రభు మా హృదయాంతరంగంలో నిలిచి అది ఎల్లప్పుడూ ప్రభువ మా యొక్క త్రోవను చూపేదిగా ఉండినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలం మందు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనములు మనం చదువుకుందాం. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మీకును తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల. వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము. అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడను. ఈ మాటలు ప్రభు అయిన యేసు కొండ మీద ప్రసంగంలో తానే స్వయంగా చెప్పినటువంటి మాటలుగా మనం గమనించవచ్చు. దీనిని చూసినప్పుడు మనకి మొట్టమొదటిగా ప్రభు మనలను తీర్పు తీర్చవద్దు అని చెప్తున్నట్లుగా మనం గమనిస్తాం. తీర్పు తీర్చేటప్పుడు మనం చేసేటువంటి తప్పును చెప్తున్నాడు. ఆ తప్పును సరిచేసుకొనటని గురించి చెప్తున్నాడు. ఆ తర్వాత మనం తీర్చే తీర్పు యొక్క ప్రభావం మనపై ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తర్వాత చెప్తున్నాడు. సో నాలుగు విషయాలు ఇక్కడ మనకి చెప్పబడినది. చాలాసార్లు ఈ విషయాల్ని మనం, ఈ వాక్యాన్ని మనం చదివినప్పటికీ ఈ విషయాల్ని పూర్తిగా గమనించకుండా మన దృష్టి మరలిపోతూ ఉంటుంది. మొదటగా ఇక్కడ చెప్పబడినటువంటి మెయిన్ థీమ్ అంటే అంశం ఏంటంటే తీర్పు. తీర్పు ఎప్పుడు ఉంటుందంటే, ఒక వ్యాజ్యం అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ తీర్పు అనేటువంటి దాని యొక్క ప్రస్తావన వస్తుంది. వ్యాజ్యమే లేకపోయినట్లయితే తీర్పు అనేటువంటిది అక్కడ ఉండాల్సినటువంటి అవసరమే లేదు. ఆ తర్వాత తీర్పు ఎప్పుడు చెప్పవలసి వస్తుందంటే, వ్యాజ్యంలో ఉన్నటువంటి ఆ ముద్దాయిలు ఆ వ్యాజ్యమును న్యాయ విచారణకు తీసుకువస్తే అప్పుడు తీర్పు చెప్పాల్సి వస్తుంది. అంతే కదా, ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న గలాటా జరిగిందనుకుందాం. ఆ గలాటా మీద కోర్టు కేసు, అదే పోలీస్ కేసు వేసి ఆ కేసుని కోర్టు వరకు తీసుకుని వచ్చినప్పుడు అప్పుడు న్యాయ తీర్పు చెప్పవలసినటువంటి అవసరం అనేటువంటిది అక్కడ ఉంటుంది. అంతేగాని వారిలో వారు తర్వాత సర్దుకుపోయి దానిని పోలీస్ కేసు వరకు తీసుకొని వెళ్లకుండా ఉంటే అది న్యాయ తీర్పునకు రాదు, తీర్పు చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. కాబట్టి న్యాయ విచారణకు వస్తేనే తీర్పు చెప్పాల్సినటువంటి అవసరం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు న్యాయ తీర్పు అనేటువంటిది ముద్దాయిలకు న్యాయవాదికి మధ్య జరిగేటువంటి ఒక అంశము అని మనం చెప్పవచ్చు. మిగిలిన వారికి దానితో సంబంధము ఏమాత్రం ఉండదు. అయినా కానీ చాలాసార్లు మనం చెప్పేటువంటి ఈ యొక్క తీర్పులు ఈ కావుకు చెందినటువంటివే అయి ఉంటాయి. అంటే మనకి ఏమాత్రం సంబంధం లేకపోయినా సరే ఆ విషయమును గురించి మనం తీర్పు చెప్పటం అనేటువంటిది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా మనం ఒక ప్రదేశానికి నడిచి వెళ్తున్నాం అనుకోండి, అక్కడ ఒకటి సంఘటన ఏదైనా జరిగిందనుకుందాం. ఆ సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్ళి మనం ఏమేమి జరిగింది, ఎలా జరిగింది, ఏంటి అనేటువంటి ఆరా తీసి దాని మీద మన యొక్క అభిప్రాయాన్ని క్రియేట్ చేసుకుంటాం. అంటే ఈ విషయాలు ఈ విధంగా జరిగినాయి కాబట్టి ఈ విషయంలో తప్పు ఫలాన్ని వారిది అని మనకి తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో మనం ఒక తీర్పును నిర్ణయిస్తాం. అదేవిధంగా ఏదైనా ఒక విషయాన్ని వినినప్పుడు కానీ, ఒక విషయం ఒక సంఘటన జరగటం చూసినప్పుడు కానీ దాని విషయంలో మనంతట మనమే మనల్ని ఎవరో న్యాయ నిర్ణేతగా నిర్ణయించకపోయినప్పటికీ మనంతట మనమే మనం ఒక అభిప్రాయం అనేటువంటి దానికి వస్తాం. న్యాయ అభిప్రాయం అనేటువంటిది మనలో ఒకటి ఫార్మ్ అవుతుంది చివరికి. దానిని చాలామంది తమలో ఫామ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది బయటికి చెప్తూ ఉంటారు, కొంతమంది ఏం చేస్తారంటే లేని పెత్తనాన్ని అక్కడ కల్పించుకొని అక్కడ ఒక న్యాయ నిర్ణేత అవతారం ఎత్తేసి అక్కడ తమ న్యాయం యొక్క తీర్పును అక్కడ చెప్పటం, గట్టిగా ఏదో వారికి ఏదో తోచినటువంటిదంతా కూడా మాట్లాడటం చేయటం చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనకి ఏమాత్రము దాంతో సంబంధం లేకపోయినా సరే అనేక మార్లు మనం చెప్పేటువంటి ఈ యొక్క తీర్పులు ఈగోకు చెందినటువంటివే అయి ఉంటాయి, మనకి ఏమాత్రము సంబంధం లేకపోయినా సరే. కొన్నిసార్లు మనము న్యాయాన్ని నిర్ణయించవలసినటువంటి అవసరం కొన్ని పరిస్థితులలో రావచ్చు. అవి ఎక్కడే వస్తాయి అంటే, సపోజ్ ఒక సంఘానికి మనము కాపరిగా ఉన్నాం అనుకుందాం. ఉన్నట్లయితే ఆ సమయంలో మన సంఘంలో ఉన్నటువంటి కొంతమంది లేక ఇద్దరి మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు కనుక ఉన్నట్లయితే వాటిని తీర్పు తీర్చేందుకు ఒక్కొక్కసారి మనం ఉపక్రమించవలసి ఉంటుంది. తప్పనిసరిగా దాన్ని సరిచేయటకు మనం వారి యొక్క వాదనలను, ఇరువురి యొక్క వాదనలను విని దాని గురించి తీర్పును మనం చెప్పవలసినటువంటి అవసరం, మన అభిప్రాయం చెప్పవలసినటువంటి అవసరం రావచ్చు. అదేవిధంగా ఒక సంస్థలో గనక నీవు ఒక ముఖ్యమైనటువంటి పదవిలో ఉన్నట్లయితే నీ క్రింద ఉన్నటువంటి క్రింది స్థాయి అధికారులకు కానీ లేకపోతే సిబ్బందికి కానీ వారి మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు లేకపోతే జరగకూడనంటి న్యాయమునకు విరుద్ధమైనటువంటి సంఘటన ఏదైనా అక్కడ జరిగినట్లయితే దాని గురించి నువ్వు విచారణ జరిపి నీ తీర్పును చెప్పవలసినటువంటి అవసరం కూడా రావచ్చు. ఇలాంటివి చాలా మనకి జరుగుతూనే ఉంటాయి. లేకపోతే ఒక స్కూల్లో కనుక నీవు టీచర్గా పనిచేస్తున్నట్లయితే నీ క్లాస్లో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు ఏదైనా పోట్లాడుకుంటూ ఉన్నట్లయితే వారిద్దరిని ఏం జరిగిందిరా అని దగ్గరకు పిలిచి అదంతా కూడాను న్యాయ విచారణ జరిపి తప్పు చేసినటువంటి వాడిని శిక్షించటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనము తప్పనిసరిగా కొన్ని న్యాయ విచారణను జరిపి మన తీర్పును చెప్పవలసినటువంటి అవసరం వస్తుంది. కానీ మోర్ దాన్ 90% ఆఫ్ దిస్ టైము మనం చేసేటువంటిది ఏం చేస్తామంటే, మనకు ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి వాటిల్లో మనం తలదూర్చి మన న్యాయ విచారణను మనమే జరిపి మన యొక్క తీర్పును అక్కడ చెప్పటం అనేటువంటిది జరుగుతుంది. ఇలాంటి విషయాల్లో దేవుని వాక్యం మనకు ఏమని సెలవిస్తున్నదంటే, నీవు తీర్పు తీర్చవద్దు. నీకు కానటువంటి విషయాలలో, నీకు సంబంధం లేనటువంటి విషయాలలో నీ యొక్క తీర్పును తీర్చవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా దేవుని వాక్యాన్ని మనం చూచినప్పుడు మనమందరం కూడా ముద్దాయిలమే. ఆయన దృష్టిలో మనమందరం కూడా ముద్దాయిలమే. ఆయన మాత్రమే న్యాయవాది. న్యాయవాది మాత్రమే చివరగా తీర్పును చదివి వినిపిస్తూ ఉంటారు. కాబట్టి న్యాయవాది మనకందరికీ ఒక్కడే. మనమందరము సహదాసులము, ఆయన క్రింద ఉన్నటువంటి దాసులము. దేవుని వాక్యంలో మనం చూచినప్పుడు, ఒక సంఘమును మనం క్రైస్తవ సంఘమును చూచినప్పుడు మనమందరము కూడాను సహదాసులము అంటే మనము ఒకరికొకరు సహకరించుకునవలసినటువంటి వారము, ఒకరితో ఒకరు కలిసి పనిచేయవలసినటువంటి వారము. ఈ విషయమును మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ప్రతి దాసునికి దేవుడు మాత్రమే తీర్పు తీర్చనై ఉన్నాడు, అంతేకాని సహదాసులం అనేటువంటి మనం కాదు. కాబట్టి మనము మన సహదాసులకు అప్పుడప్పుడు తీర్పు తీర్చుతూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో తీర్చవలసినటువంటి సమయంలో ఉన్నాయి, కానీ అనేక సమయంలో మనం తీర్చవలసినటువంటి అవసరం లేకపోయినప్పటికీ ఏదేదో మన యొక్క పెత్తను చూపించాలనో లేకపోతే మరి యొక్క విధంగానో మనం మన యొక్క తీర్పును అక్కడ చెప్తూ ఉంటాము. ఇది దేవుడు మెచ్చేటువంటి కార్యం కాదు. తర్వాత అతి కొద్దిసార్లు మాత్రమే మనము తప్పనిసరిగా మన యొక్క తీర్పును చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ సమయంలో మనం కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటగా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ముందుగా నీ కంటిలో ఉన్నటువంటి దూలమును తొలగించుకో, అప్పుడు మాత్రమే నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును నీవు చూచుటకు తేటగా కనబడుతుంది అని సెలవిస్తుంది. కాబట్టి ఒకవేళ నీకు గనక ఈ విధమైనటువంటి విధి చేయవలసిన అవసరం ఉన్నట్లయితే, అప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే, మొట్టమొదటగా ఏదైనా ఒక విషయంలో, ఏ విషయంలో అయితే నీవు తీర్పు తీర్చబడుతున్నావో ఎదుటివానికి, అదే విధమైనటువంటి తప్పిదము నీలో ఏమైనా ఉన్నదేమో ముందు పరీక్షించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఇది మొట్టమొదటిగా చేయవలసినటువంటి అవసరం. అది పరీక్షించుకొని దానిని నీవు తొలగించుకున్న తర్వాత అప్పుడు నీవు సరైన విధంగా ఆ విషయంలో న్యాయ తీర్పును తీర్చుటకు నీకు దేవుడు జ్ఞానము అనుగ్రహించగలడు. ఆ తర్వాత తీర్పు తీర్చేవాడిగా నీకు ధర్మశాస్త్రం తెలిసి ఉండాలి. అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్. ధర్మశాస్త్రం అంటే బైబిల్ అనే కాదు, అంటే ఏ యొక్క ఏ విధి విధానాల వెలుగులో నీవు దీనిని పరిశీలించాలో, ఆ యొక్క విధి విధానాల యొక్క విధి విధానాలు నీకు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. దాని పరిధిలోనే నీవు దీనిని పరిశీలించవలసి ఉంటుంది. కాబట్టి ధర్మశాస్త్రం, కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది నీకు సంపూర్తిగా తెలిసి ఉండాలి. ఆ తర్వాత ఒక న్యాయమూర్తిగా పక్షపాతం నీకు ఉండకూడదు. అంటే పక్షపాతం అంటే మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ లోకంలో గొప్పవాడికి న్యాయం జరుగుతుంది, పేదవాడికి న్యాయం జరగట్లేదు. పలుకుబడి ఉన్నవాడికి న్యాయం జరుగుతుంది, సామాన్యుడికి న్యాయం జరగట్లేదు. ఈ విధంగా చాలా విషయాలు మనకి పక్షపాతంతో న్యాయ తీర్పులు ఇవ్వటం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాము. ఇలాంటివి పక్షపాతంతో ఇచ్చేటువంటి న్యాయ తీర్పులు మనం ఇవ్వకూడదు. మూడవది, నీవిచ్చేటువంటి న్యాయ తీర్పు ఏ విధంగానూ ప్రభావితం చేయబడకూడదు. అంటే అర్థం ఏంటంటే, సపోజ్ నువ్వు న్యాయ తీర్పు తీర్చవలసి ఉన్నది, నీ వద్దకు వచ్చి కొంతమంది ఏదో కొన్ని లక్షలు, లేకపోతే అది పెద్ద కేసు అయినట్లయితే కొన్ని కోట్లు లంచం ఇవ్వ చూపారనుకోండి, దానికి ఆశపడి నీవు అది ఇవ్వవలసినటువంటి తీర్పును తారుమారు చేయవచ్చు. ఇలా జరిగేటువంటివి చాలా ఉన్నాయి. కాబట్టి డబ్బు దానిని అక్కడ ఆ తీర్పును ప్రభావితం చేస్తున్నది. రెండవది ఏంటంటే సిఫారసు. సిఫారసు అంటే నాకు పైన ఉన్నటువంటి బాగా టాప్ మోస్ట్ పొజిషన్ నుండి నాకు ఫోన్ కాల్ వచ్చింది అనుకుందాం. ఏమయ్యా మా వాళ్ళు ఇలాగ వస్తున్నారు, నీవేనంట కదా అక్కడ జడ్జివి, కాబట్టి మా వాళ్ళు వస్తున్నారు ఫలాని కేసులో, కాబట్టి చూడు అని చెప్పి నాకు ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, సిఫారసు చేశారు. ఈ సిఫారసుల వలన కూడాను ఈ యొక్క న్యాయ తీర్పులు అనేటువంటి అటు ఇటు తారుమారు చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక మూడవదిగా మెజారిటీ పర్పస్, అంటే మెజారిటీ ఒపీనియన్. మెజారిటీ ఒపీనియన్ అంటే దీనిని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే, పిలాతు యొద్దకి యేసు ప్రభువు న్యాయ తీర్పు నిమిత్తమై వచ్చాడు. అయితే అక్కడ జరిగినటువంటిది ఏంటంటే, పిలాతు క్రీస్తులో ఏ విధమైన తప్పిదం లేదని తనకు తాను జరిపినటువంటి విచారణను బట్టి తెలిసింది. అయినప్పటికీ అక్కడ వాళ్ళు చేసినటువంటి గోల, సిలువ వేయుము అని అరిచినటువంటి అరుపులు, కేకలు, వీటి వలన అక్కడ ఆ యొక్క తీర్పు ప్రభావితం చేయబడి, నేను ఈ విషయంలో నిర్దోషిని అని చెప్పి పిలాతు తన చేతులు కడుక్కొని వారిని సిలువైన అప్పగించినాడు. అంటే అక్కడ జరిగింది ఏంటంటే, ఇది మెజారిటీ యొక్క ఒపీనియన్ బట్టి, మెజారిటీ ఏ పక్షంగా ఉన్నారు వారి పక్షంగా మనం కొన్నిసార్లు ఈ యొక్క తీర్పును ఇచ్చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలా కూడా జరగకూడదు. ఇది కూడా దేవుని యొక్క దృష్టిలో సరి అనేది కాదు. ఆ తర్వాత దేవుని యొక్క భయము మనలో ఎప్పుడు ఉండాలి. దేవుని భయముతో గనక నీవు ముందుకు సాగుతున్నట్లయితే మరి దేనికి నేను భయపడవలసినటువంటి అవసరం లేదు. అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా నీవు తీర్పు తీర్చేటప్పుడు, నీవు తీర్పును వెలువరించవలసినటువంటి సమయం వచ్చేటప్పటికి అనేకమైనటువంటి ఒత్తిడులు, ఇంకా ఎన్నో రకమైనటువంటి ప్రాబ్లమ్స్ నీ క్రియేట్ అవుతుంటాయి. అయినప్పటికీ దేవునికి నీవు భయపడినట్లయితే నీవు మరి దేనికి భయపడవలసినటువంటి అవసరం లేదు. దేవునికి నీవు భయపడి తీర్పును తీర్చవలసినటువంటి అవసరం ఎందుకున్నది అనేటువంటిది కూడా మనం మొట్టమొదట్లో చదువుకున్నటువంటి వాక్యంలోనే ఉన్నది. ఎందుకంటే నీ తీర్పు నీపై ప్రభావం చూపనై ఉంది. అంటే నీవు తీర్పు చొప్పుననే నీకును తీర్పు తీర్చబడును, నీవు కొలత చొప్పుననే నీకును కొలవబడును. అంటే నీవు ఈ దినమందు నువ్వేదో నువ్వు చాలా మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నావు, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నావు, లేకపోతే ఒక సంఘ కాపరిగానో దీని పెద్దగానో ఉండటం వలన సంఘంలో ఉన్నటువంటి ఒక భేదవాడికి, లేకపోతే సంఘంలో ఉన్న ఒక సామాన్యుడికి నీ పక్షపాతమైనటువంటి తీర్పును చూపితే ఉండవచ్చు. అయితే దేవుడు ఏమి సెలవిస్తున్నాడంటే, నీవు తీర్చిన తీర్పు చొప్పుననే నీకును తీర్పు తీర్చబడనై ఉన్నది. నువ్వు కొలిచినటువంటి కొలత ఉన్నదే, ఆ కొలత చొప్పుననే నీకును నీ అంతట నీవు ఒక ముద్దాయిగా దేవుని న్యాయస్థానం ఎదుట నిలబడినప్పుడు నీకు తీర్పు తీర్చబడనై ఉన్నది అని సెలవిస్తున్నాడు. కాబట్టి సహోదరులారా, మనమందరము ఈ విషయములలో జాగ్రత్త పడి అనేక సార్లు మనము వ్యర్థమైనటువంటి న్యాయ తీర్పులను తీరుస్తూ ఉంటాము. ఎవరు చూడట్లేదు కదా, ఎవరు వినటలేదు కదా, నన్ను ఎవరు గమనించటం లేదు కదా అని, ఎవరికీ నేను భయపడవలసినటువంటి అవసరం లేదనేటువంటి అహంకారంతో మరికొన్నిసార్లు మన ఇష్టానుసారముగా తీర్పులు తీర్చేటువంటి వారంగా ఉంటాం. కొన్నిసార్లు మనం చేసేటువంటి తీర్పుల వలన ఎన్నో విధములైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నప్పటికీ దేవుని భయం లేకుండా మనము సంఘంలో అలజడిని క్రియేట్ చేసేందుకు, మన ఇష్టానుసారంగా మాట్లాడేందుకు మనం నిర్ణయించుకొని అదేవిధంగా ముందుకు సాగుతూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరం కూడాను దేవునికి భయపడి తీర్పు తీర్చవద్దని దేవుడు చెప్పిన విధంగా మనము తీర్పు తీర్చకుందాం. ఒకవేళ నీవు తీర్పు తీర్చవలసి వచ్చినట్లయితే ఆయనకు మాత్రమే భయపడి పక్షపాతము చూపకుండా నీవు తీర్పు తీర్చాలని దేవుని నామమున మిమ్మును వేడుకుంటున్నాను.